श्रीमद्भागवतम की जय। श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం మొదటి స్కందం అధ్యాయం 12 శ్లోకం 19. శ్రీ బ్రాహ్మణ ఊచు పార్థ ప్రజావిత సాక్షాదిక్ష్వాకురివ మానవ బ్రహ్మణ్య సత్యసంధశ్చ రామో దాసరధిర్యథా. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం విద్వాంసులైన బ్రాహ్మణులు పలికాయి, ఓ పురుషు తనయ జన్మించిన వాటినన్నింటినీ పోషించుటలో ఈ బాలుడు మనువు తనయుడైన ఇక్ష్వాకుని బోలును. బ్రాహ్మణ ధర్మముల అనుసరించుటలో ముఖ్యముగా సత్యసంధతలో ఇతడు దశరథ మహారాజు తనయుడైన శ్రీరామచంద్రుని పోలును. భాష్యము: ప్రజా అనగా భౌతిక ప్రపంచమున జన్మించిన జీవుడని భావము. వాస్తవమున జీవునకు జనన మరణములు లేవు, కానీ అతడు భగవత్ సేవకు దూరమైనందున మరియు అతని భౌతిక భోగవాంచ కారణమున కోరికల సంతృప్తి కొరకై అతనికి తగిన దేహము ఒసగుబడుచుండును. ఆ విధముగా ఉనరించుచు అతడు ప్రకృతి నియమములచే బద్ధుడగుచుండును. కర్మానుసారం అతని దేహము మారుచుండును. ఆ రీతిగా జీవుడు 84 లక్షల జీవరాశుల్లో ఒక దేహం నుండి వేరొక దేహమునకు పరిభ్రమించుచుండును. కానీ వాస్తవమునకు అతడు భగవాను అంశే అయిన కారణమున జీవనావసరములన్నీయును ఆ దేవదేవుని చేతనే ఒసగబడగలవు. అంతేగాక భగవాను చేతను మరియు అతని ప్రతినిధులైన రాజర్షుల చేతను అతడు రక్షింపబడును. ఆ విధముగా రాజర్షులైన వారు ప్రజలకు వారి చెరను పూర్తి చేసుకున్నటకై రక్షణమును కల్పింతురు. పరీక్షణ్ మహారాజు కూడా వాస్తవమునకు అటువంటి ఆదర్శనీయుడైన రాజర్షియే. ఒకమారు అతడు తన రాజ్యమున సంచరించుచుండగా అమాయకమైన గోవు కలిపురుషునిచే సంహరింపబడబోవుటను కాంచెను. పరీక్షిత్తు వెంటనే అతనిని హంతకునిగా భావించి శిక్షించెను. అనగా రాజర్షులైన వారు జంతువులను కూడా రక్షణమును కల్పించి ఉండిరి. భౌతిక ప్రపంచమున జన్మించిన ప్రతి జీవికిని జీవించడి హక్కు కలదనడు భావముతోనే వారిట్లు కావించిరి, కానీ అన్యభావముతో కాదు. సూర్యదేవుని మొదలుగా భూమండల రాజుల వరకు గల సమస్త రాజర్షులు వేదవాంగ్మయ ప్రభావము చేతనే రాజర్షులుగా మారియుండిరి. వేదశాస్త్రములు ఉన్నత లోకములందునూ ఉపదేశింపబడును. శ్రీకృష్ణ భగవాను నుంచే సూర్యదేవునికి ఉపదేశములు కావింపబడినన్న విషయము భగవద్గీత ఎందు తెలుపబడింది. సూర్యుడు తనయుడైన మనువునకు, మనువు ఇక్ష్వాకునకు అందించినట్లు అట్టి ఉపదేశములన్నీను గురు శిష్య పరంపర రూపంలో ఒకరి నుండి మరొకరకు సంప్రాప్తించుచుండును. బ్రహ్మదేవుని ఒక రోజు కాలములో 14 మనువులుందురు. వారిలోని ప్రజాపతి అయిన 7వ మనువే ఇచ్చట పేర్కొనబడినాడు. సూర్య తనయుడైన అతడు వైవస్వత మనువుగా ప్రసిద్ధికెక్కినాడు. అతనికి గల 10 తనయుల్లో ఇక్ష్వాకుడు ఒకడు. భగవద్గీత ఎందు తెలుపబడిన విధముగా ఇక్ష్వాకు మహారాజు తన తండ్రి అయిన మనువు నుండి భక్తి యోగమును నేర్చియుండెను. మనువు దానిని తన తండ్రి అయిన సూర్యదేవుని నుండి గ్రహించియుండెను. తదుపరి గీతోపదేశం పరంపర రూపంలో ఇక్ష్వాకు ద్వారా వ్యాప్తి నొందెను. కానీ కాలక్రమమున అధర్మ వర్తనలచే అట్టి పరంపర విచ్ఛిన్నమగుట చేత తిరిగి దానిని కురుక్షేత్ర రణరంగమున అర్జునునకు బోధింపవలసి వచ్చెను. అనగా వేదవాంగ్మయమనున్నది భౌతిక జగము సృష్టింపబడిన నాటి నుండియే లభ్యమై ఉన్నది, కనుకనే అది అపౌరుషేయముగా తెలియబడుచున్నది. వేదజ్ఞానము శ్రీకృష్ణ భగవాను చేతనే తొలుత పలుకబడినది. విశ్వమునందు తొలిగా సృష్టింపబడిన బ్రహ్మదేవుడే దానిని తొలుత ఆకర్ణించి ఉండెను. ఇక్ష్వాకు మహారాజు: ఇతడు వైవస్వత మనువు తనయుల్లో ఒకడు. 100 పుత్రులను కలిగిన ఇక్ష్వాకుడు మాంసాహారమును నిషేధించెను. ఇక్ష్వాకుని పిదప అతని తనయుడైన శశాదుడు రాజుగా ఈయను మనువు. ఇక్ష్వాకుని తండ్రిగా ఈ శ్లోకమునందు తెలుపబడిన మనువు సప్తమ మనువు అయిన వైవస్వత మనువు. అతడు సూర్యదేవుడైన వివస్వానుని తనయుడు. అర్జునునకు ఉపదేశించుటకు పూర్వము గీతోపదేశములను శ్రీకృష్ణ భగవానుడు ఆ సూర్యదేవునికే ఉపదేశించి ఉన్నాడు. మానవులు అట్టి మనువు నుండియే ఉద్భవించిరి. ఇక్ష్వాకుడు, నభగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కూరుషుడు, పృషధ్రుడు, వసుమానులనడి వారే వైవస్వత మనువు యొక్క 10 మంది సంతానము. భగవానుని మత్స్యావతారము వైవస్వత మనువు కాలపు ఆది అందే ఆవిర్భవించను. అతడు గీతోపదేశములను తన తండ్రి అయిన వివస్వాను నుండి గ్రహించి పుత్రుడైన ఇక్ష్వాకునకు తిరిగి ఉపదేశించను. త్రేతాయుగారంభమున సూర్యదేవుడు ఆ విధముగా భక్తి యోగమును మనువునకు ఉపదేశించగా మనువు తిరిగి దానిని మానవ సంఘ శ్రేయస్సు కొరకు ఇక్ష్వాకునకు ఉపదేశించును. శ్రీరామచంద్రుడు అయోధ్యకు రాజును మరియు శుద్ధ భక్తుడును అగు దశరథ మహారాజు తనయునిగా శ్రీరామచంద్రుని రూపున దేవదేవుడు అవతరించును. శ్రీరాముడు తన ప్రధానాంశములతో సహా అవతరించగా వారందరూ అతనికి సోదరులుగా ఆవిర్భవించిరి. ధర్మ నియమములను పునఃస్థాపించి కలతకు కారణమగు వారిని నశింపజేయు నిమిత్తమై శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ధ నవమి నాడు త్రేతాయుగమునందు అవతరించెను. పిన్న వయసులోనే అతడు సుబాహుని సంహరించి మారీచుని తీవ్రముగా గాయపరిచి విశ్వామిత్రుని మహోపకారం చేశాను. ఆ రాక్షసులు ఇరువురు ఋషులు ప్రతిదిన ధర్మములలో విఘ్నములను కలిగించుచుండిరి. వాస్తవమునకు బ్రాహ్మణ క్షత్రియులు ఇరువురు జనక్షేమము కొరకై సహాయపడవలసి ఉన్నది. పూర్ణ జ్ఞానము ద్వారా జనులకు వికాసము కల్పించుటకై బ్రాహ్మణులు యత్నించగా వారి రక్షణము కొరకై క్షత్రియులు నిర్దేశింపబడేది. బ్రాహ్మణ ధర్మముగా పిలువబడు అత్యున్నత మానవ సంస్కృతిని చక్కగా రక్షించి పోషించుటలో శ్రీరామచంద్రుడు ఆదర్శవంతుడైన రాజుగా నుండెను. గో బ్రాహ్మణులకు ప్రత్యేకముగా హితమును కూర్చుట ద్వారా అతడు ప్రపంచ పురోగతిని ఇనుమడింపజేసెను. దానవులను జయించుటకు అతడు విశ్వామిత్రుని ద్వారా శక్తివంతములైన ఆయుధములను పొందెను. జనక మహారాజు గావించిన ధనుర్యాగమును చేరి శక్తివంతమైన శివధనస్సును విరిచివేయుట ద్వారా అతడు జనకస్తుత అయిన సీతాదేవిని పరిణయం ఆడెను. వివాహము పిమ్మట అతడు తండ్రి అయిన దశరథ మహారాజు ఆదేశముపై 14 ఏండ్లు వనవాస దీక్షను స్వీకరించాను. లోకపాలకులైన దేవతలకు సహాయము చేయగోరి 14,000 మంది దానవులను సంహరించెను. రాక్షసుల మాయోపాయము చే రావణుని ద్వారా అతని భార్య అయిన సీతాదేవి అపహరింపబడిను. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవునితో చెలిమి చేశాను. సోదరుడైన వారిని సంహరించుటకు సుగ్రీవుడు శ్రీరాముని ద్వారా సహాయము పొందెను. తదనంతరము రాముని సహాయమును సుగ్రీవుడు వానరులకు రాజయ్యను. శ్రీరామచంద్రుడు హిందూ మహాసముద్రముపై రాళ్లతో వంతెనను నిర్మించి సీతను హరించిన రావణుని రాజ్యమును చేరాడు. రామునిచే రావణుడు మరణించిన పిమ్మట అతని సోదరుడైన విభీషణుడు లంకారాజ్య సింహాసనమును అధిష్ఠించెను. విభీషణుడు దానవుడైన రావణుని సోదరులో ఒకడైనను శ్రీరాముడు తన ఆశీస్సుల ద్వారా అతనిని అమరుని చేశాను. 14 ఏండ్ల వనవాసం ముగిసిన పిమ్మట లంకారాజ్య వ్యవహారములన్నింటినీ చక్కబెట్టి శ్రీరాముడు పుష్పక విమానముపై తన రాజ్యమైన అయోధ్యకు తిరిగి చేరెను. మధురా మండలమును పాలించు లవణాసురుని మట్టుబెట్టుటకై శ్రీరాముడు తన సోదరుడైన శత్రుఘ్నుని పంపగా ఆ అసురుడు నిహతుడయ్యెను. శ్రీరాముడు 10 అశ్వమేధ యాగములను అనురించి ఉండెను. తదుపరి అతడు సరయు నది యందు స్నానమాడుచు అంతర్హితుడయ్యను. ఈ జగమునందలి రామచంద్రుని కర్మలను వర్ణించి చరిత్రమే శ్రీమద్ రామాయణము. ప్రామాణికమైన రామాయణం మహాకవి అయిన వాల్మీకిచే రచింపబడినది. విష్ణుపాదయ కృష్ణ ప్రేష్ణాయ భూతలే శ్రీమతే భక్తి వ్యాసస్వామి నామే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ణాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారణే నిర్విశేషన్యవాది పాశ్చాత్యదేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे। యుధిష్ఠిరుడు ప్రశ్నిస్తున్నాడు బ్రాహ్మణుల్ని, తన యొక్క వారసుడు అంటే వంశానికి వారసుడు పరీక్షిత్ మహారాజు ఎవరైతే ఉన్నారో, అక్కడ చిన్న బాలుడి రూపంలో ఉన్నాడో అతన్ని చూపిస్తూ బ్రాహ్మణులకి యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు, ఏ విధంగా ఇతను పాలిస్తాడు, ఇతను ఏ విధంగా రాజ్యాన్ని ఏలగలడు, ఇతని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఇతని యొక్క ఆధ్వర్యంలో రాజ్యం ఎలా ఉంటుంది అని అడిగితే అప్పుడు బ్రాహ్మణులు చెప్తున్నారన్నమాట, మను తనయుడైన ఇక్ష్వాకుని పోలును, దేంట్లో ప్రతి ఒక్కదాన్ని పాలించడంలో, ప్రజా అనే దాని గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. ప్రజ అంటే భౌతిక ప్రపంచంలో ఏదైతే ఆత్మలు శరీరాన్ని తీసుకుంటాయో రకరకాల శరీరాలు, అంటే ఒక చెట్టు శరీరం కావచ్చు, పక్షి శరీరం కావచ్చు, జంతువు శరీరం కావచ్చు, మనిషి శరీరం కావచ్చు, అనేకమైన శరీరాలు తీసుకుంటాయి అన్నమాట బద్ధజీవులు. వాటన్నింటినీ కూడా పాలించాలి. ఎవరు ఎవరైతే రాజ్యానికి రాజు ఉంటాడో అతను వాళ్ళందరి యొక్క బాగోగులు చూసుకోవాల్సిన వాడు అన్నమాట. అంతేగాని కేవలం మనుషులే కాదు, కానీ కలియుగంలో చూసినట్లయితే అసలు మనుషుల్ని కూడా సక్రమంగా పాలించే రాజులే లేరు. మనుషుల్ని కూడా దోచుకునే వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. కానీ ఇక్కడ మనం శాస్త్రంలో చూస్తే మనుషుల్నే కాకుండా పరీక్షిత్ మహారాజు కూడా తన రాజ్యంలో తిరుగుతున్నప్పుడు ఒక గోవుని సంహరించబోతాడు కలిపురుషుడు, అప్పుడు అతన్ని కూడా దండిస్తాడనమాట, అతన్ని నివారిస్తాడు గోవుని, గోవుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాడు అనమాట. గోవుకే కాదు ఎటువంటి జంతువుకి కూడాను, అంటే అవసరం లేకుండా దేన్ని కూడా హింసించకూడదు లేదా వధించకూడదు, వేటికి కూడా ఇబ్బంది కలిగించకూడదు అనమాట రాజ్యం. వీళ్ళందరూ ఎందుకు ఆ విధంగా చేయగలిగారంటే వాళ్ళందరూ కూడా శాస్త్రాన్ని ఆశ్రయించారు. రాజులందరూ పూర్వకాలంలో వాళ్ళు సొంతగా వాళ్ళ మనసుకు తోచినట్టు రాజ్యాన్ని పాలించలేదు, లేదా వాళ్ళు వాళ్ళ యొక్క ధనాగారాన్ని పెంచుకోవడంలోనూ వాళ్ళ యొక్క సదుపాయాలు పెంచుకోవడంలోనూ వాళ్ళు నిమగ్నం అయ్యలేరు. అందుకే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు రెడ్డి గారు ఏమని, నిజానికి బ్రాహ్మణులు క్షత్రియులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ రాజ్యాన్ని పాలించాలి, అందరి యొక్క బాగు కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఏ విధంగా బ్రాహ్మణులు ఈ శాస్త్ర జ్ఞానం ఏదైతే ఉందో వాళ్ళు బాగా అధ్యయనం చేసి అర్థం చేసుకొని అది మిగతా వర్ణాల వాళ్ళందరికి కూడా ఆ జ్ఞానాన్ని పంచిపెడతారు, ముఖ్యంగా క్షత్రియులకి వైశ్యులకి. క్షత్రియులు ఆ జ్ఞానాన్ని తీసుకొని ఏ విధంగా రాజ్యాన్ని ఏలాలి అనేది తెలుసుకొని రాజ్యంలో ఎటువంటి అంటే అశాంతి లేకుండా కరువు కాటకాలు లేకుండా శాస్త్రం ఆధారంగా వాళ్ళు పాలిస్తారన్నమాట రాజులు. అందువల్లనే వాళ్ళని ఏమంటారు, రాజర్షులు. రాజర్షులు ఋషి అంటే శాస్త్రజ్ఞానం కలిగిన వాడు, రాజర్షి అంటే రాజు, కానీ రాజు అయినప్పటికీ కూడా అతనికి కూడా శాస్త్రజ్ఞానం ఉంది అని అర్థం. ఎప్పుడు వాళ్ళు రాజర్షులు అవుతారంటే ఎప్పుడైతే వాళ్ళు పూర్తిగా శాస్త్రాన్ని అర్థం చేసుకొని పాలిస్తారో, అదేవిధంగా ఆధ్యాత్మిక జీవనం గడుపుతారో రాజు అయినప్పటికీ కూడా, అప్పుడు వాళ్ళని రాజర్షులు అంటారు. అందువల్లనే సాధారణంగా ఈ రాజర్షులైన వాళ్ళు ఏం చేస్తారంటే కొంత సమయం వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యం యొక్క బాధ్యతని సంతానానికి అప్పగించి వాళ్ళు లేదా వానప్రస్థమో లేదా సన్యాసం స్వీకరించి పూర్తిగా ఆధ్యాత్మిక జీవనంలో నిమగ్నం అవుతారు. కానీ ఈ రోజుల్లాగా వాళ్ళని వాళ్ళ యొక్క స్థానం నుంచి వెళ్ళమనే వరకు ఇప్పుడు మంత్రులు ఎవరైతే ఉన్నారో, ప్రధానులు ముఖ్యమంత్రులు, వాళ్ళ స్థానానికి ఏదో ఒక ఆటంకం కలిగే వరకు వాళ్ళు వదలరు అన్నమాట అటువంటి అంటే వాళ్ళ యొక్క అధికారాన్ని. తిరిగి ఎప్పుడు కూడా అధికారం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పదవి పట్ల ఆసక్తి కలిగి ఉన్నవాళ్ళే, కానీ జనం యొక్క బాగోగులు చూసుకుందాం, రాజ్యంలో శాంతి నెలకొనాలి, అందరూ కూడా ముఖ్యంగా ఆధ్యాత్మిక ఉన్నతి అనేది అవసరం అనే దాని గురించి వాళ్ళు ఎవరు ఆలోచించరు. కానీ ఇక్కడ మనం చూడవచ్చు ఏమిటి, మనువు యొక్క పుత్రుడు ఇక్ష్వాకుడు ఎవరైతే ఉన్నారో అతను ఏం పొందాడు తండ్రి నుంచి భక్తి యోగాన్ని. ఆ ఇక్ష్వాకుడు ఏం చేశాడు, తిరిగి జనులందరి ఉన్నతి కోసం ఆ భక్తి యోగాన్ని ఏదైతే జ్ఞానం ఉందో ఆధ్యాత్మిక జ్ఞానం అది అందరికి కూడా పంచిపెడుతున్నాడు అన్నమాట. మరి ఈ రోజుల్లో అసలు ఎవరైతే నాయకులు ఉన్నారో అసలు వాళ్ళకే ఎటువంటి జ్ఞానం లేదు. ఒకవేళ ఉన్నా వాళ్ళు ఏదో తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారన్నమాట, అది కూడా పూర్తిగా అజ్ఞానంలో ఉండి, వాళ్ళకి తెలియకపోయినా తెలిసినట్లుగా ఏదేదో మాట్లాడుతుంటారు, ఇది ఆధ్యాత్మిక గ్రంథాల గురించి భగవంతుడి గురించి. ఎలా తెలుస్తుంది మరి వీళ్ళందరికంటే, వాళ్ళు ఎప్పుడైతే బ్రాహ్మణుల్ని ఆశ్రయిస్తారో, బ్రాహ్మణుని ఆశ్రయించి వాళ్ళ ద్వారా ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అందుకే కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు, ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షియో విదుహు. రాజర్షులు ఏ విధంగా తెలుసుకున్నారు ఈ జ్ఞానాన్ని? పరంపర ద్వారా తెలుసుకున్నారు. అందుకే ఇక్కడ చెప్తున్నారు, ముందల యుగం ఏదైతే ఉందో, ముందల యుగాల్లో కృష్ణుడు ఈ జ్ఞానాన్ని సూర్యదేవుడికి ఇచ్చాడు. సూర్యదేవుడు వివస్వన్ మనువుకి ఇచ్చాడు, మనువు ఇక్ష్వాకుకి. ఆ విధంగా ఒక పరంపరాగతంగా జ్ఞానం వస్తుంది. అది కాలక్రమేణా ఎవరైతే ఇక ఇంద్రియ భోగ వర్తనులు అంటే ఇంద్రియ భోగం చేద్దాం అనే ఉద్దేశంలోనే ఎప్పుడే ఉంటారో వాళ్ళ యొక్క వాళ్ళ వలన ఈ జ్ఞానం అనేది మరుగుపడిపోయింది. వాళ్ళు ఈ జ్ఞానాన్ని స్వీకరించకుండా కేవలం ఇంద్రియ భోగంలోనే నిమగ్నం అయిపోయారన్నమాట. దాన్ని తిరిగి జనులకు అందించకుండా అటువంటి రాజులు, అటువంటి అంటే జనం, బ్రాహ్మణులు కానీ వాళ్ళందరూ కూడా ఆ విధంగా తయారవడం వల్ల తిరిగి మళ్ళీ కృష్ణుడు ఈ జ్ఞానాన్ని అర్జునుడి ద్వారా మనకి అందించాడు, ఈ భగవద్గీత జ్ఞానాన్ని. అదే కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. కాబట్టి రాజు ఏ విధంగా పాలించాలి? రాజు ఎప్పుడు కూడాను జనం అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందే విధంగా వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని చూసుకోవాలి. అంతేగాని ప్రభుత్వం యొక్క ఖజానా పెంచడం కోసం వాళ్ళకి మాదక ద్రవ్యాలు ఇవ్వడం, మత్తు పదార్థాలు ఇవ్వడం, మాదక ద్రవ్యాలు అమ్మడానికి అనుమతి ఇవ్వడం విచ్చలవిడిగా జనంలో ఈ రోజుల్లో అదే జరుగుతుంది. ఏంటి మత్తు పదార్థాల యొక్క దుకాణాలు వాటికి అనుమతి ఇవ్వడం అనేది పెరిగిపోతుంది రోజు రోజుకి. మరి ఏ విధంగా జనంలో ఆధ్యాత్మిక ఉన్నతి మరి సాధించగలం అటువంటి పరిస్థితుల్లో? మనం ఏమైతే ఇక్కడ చెప్తున్నాం నియమాలని, వాటిని జనం చేయడానికి అవకాశం ఎక్కువగా ఇస్తున్నారు రాను రాను. ఈ రోజుల్లో చూసినట్లయితే డిస్కోతెక్కులు, పబ్బులు, పెద్ద పెద్ద నగరాల్లో వాటికి అనుమతి ఎక్కువ ఇస్తున్నారు. ఇంకా ఏమిటి, అవి రాత్రి ఎంతసేపు అయినా ఉండొచ్చు, తెరిచి ఉండొచ్చు అనమాట. మిగతావన్నీ మూసేయాలి, కానీ పబ్బులు, డిస్కోతెక్కులు, బార్లు ఇవి మాత్రం ఎంతసేపు అయినా ఓపెన్ చేసుకోవచ్చు, వాటికి ఆ విధంగా అనుమతిస్తున్నారు. దీనివల్ల ఏమిటి, వ్యభిచారం పెరిగిపోతుంది, మత్తు పదార్థాల సేవనం పెరిగిపోతుంది, మోసం పెరిగిపోతుంది. పబ్బుల్లో ఏం జరుగుతుంటుంది, గ్యాంబ్లింగ్, మోసం, పేకాట, జోదం, ఇవన్నీ పెరుగుతున్న సమయంలో ఏ విధంగా జనుల్లో మంచి లక్షణాలు ఆధ్యాత్మిక ఉన్న తర్వాత సంగతి, అసలు మంచి లక్షణాలు సత్ప్రవర్తన అనేది ఏ విధంగా పౌరుల్లో వాళ్ళు తీసుకురాగలరు? ఒకవైపు ఈ విధంగా అన్నిటికీ అనుమతిస్తూనే అంటే ఈ మాదక ద్రవ్యాలకి, ఈ అర్ధనగ్నంగా నృత్యం చేసే శాలలకి అనుమతిస్తూనే వాళ్ళు ఏమని చెప్తారు రాజకీయ నాయకులు, ప్రజల్లో అశాంతి పెరిగిపోతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తే అశాంతి పెరగక ఏ విధంగా ప్రశాంతత వస్తుంది సంఘంలో? ఈ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు అన్నమాట. ఎందువలన ఇవన్నీ తెలియడం లేదంటే కేవలం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లోపం. అందువలన ప్రభుపాదుల వారు కూడా అనేక చోట్ల చెప్తారు, ఈ రాజకీయ నాయకులు ఎవరైతే సంఘంలో గొప్పవాళ్ళుగా చలామణి అవుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ శ్రీమద్ భాగవతాన్ని చదవాలి, అంతేకాకుండా ఈ ఎవరైతే మన ఉద్యమంలో వాళ్ళు చేరి ఈ జ్ఞానాన్ని పొంది వాళ్ళు పాలించినట్లయితే వాళ్ళు సక్రమంగా పాలించగలరు అని చెప్తారన్నమాట. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఇది సత్యం. అప్పుడే నిజంగా సంఘంలో శాంతి, జనంలో ఆధ్యాత్మిక ఉన్నతి, అందరూ సుఖశాంతులతో జీవించగలరు, లేదంటే జీవించలేరు. ఇందువలన మనం ఎప్పుడు కూడా దేహాత్మ బుద్ధిలో శరీరమే నేను అనే భావనలో ఉంటాం మనం. ఎప్పుడైతే ఈ దివ్య జ్ఞానం ఉండదో అప్పుడేంటి, ఈ దేహమే నేను అనే భావనలో ఉండి అనేక పనులు ఇంద్రియ భోగం కోసం, ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాల యొక్క ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంతేగాని ఆత్మ గురించి మనం పట్టించుకోవడం లేదు, భగవంతుడి గురించి కూడా పట్టించుకోవడం. అందువల్లనే రాజులైన వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా సంఘంలో ఆధ్యాత్మిక ఉన్నతి పెంపొందించడానికే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎప్పుడు కూడా బ్రాహ్మణుల్ని కాపాడుతూ ఉండాలి. రాజుల యొక్క ఒక ముఖ్యమైన విధి ఏమిటంటే బ్రాహ్మణులు కాపాడడం, అదేవిధంగా ప్రజల్ని కాపాడడం, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి గురించి ఆలోచించడం. ఏ విధంగా అంటే వాళ్ళు స్వయంగా ఆచరించి జనానికి చేయిస్తారు. అందుకే వాళ్ళని రాజర్షులు అంటారు. కేవలం జనాన్ని చేయమని చెప్పడమే కాదు, ఈ రోజులు అందరూ చెప్తారు మంచిగా సత్ప్రవర్తన కలిగి ఉండాలని. కానీ నాయకులే తిరిగి అనేక విధాలుగా ఏంటి, లంచం తీసుకోవడం, రకరకాల కుమ్మక్కులు చేయడం, ఇవి అన్నీ జరుస్తూ ఉంటారు. కానీ నిజమైన రాజర్షులు ఎవరైతే ఉంటారో, అంటే మనకి ఇక్కడ ఇక్ష్వాకు, అదేవిధంగా శ్రీరాముడు, యుధిష్ఠిరుడు, వీళ్ళందరూ వాళ్ళు స్వయంగా ఆచరించి చూపించారన్నమాట. ఏదైనా ఒకదాన్ని అమల్లో పెట్టాలంటే వాళ్ళు స్వయంగా ఆచరిస్తే కానీ ఇతరులు దాన్ని స్వీకరించరు. లేదంటే అది కపటం అయిపోతుంది. తను చేయడు కానీ అందరికీ చెప్తాడు చేయమని. కలియుగంలో జరిగేది అది. ఎవరో సత్ప్రవర్తన కలిగి ఎవరో ఉండరు, కానీ అందరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని అందరికీ చెప్తూ ఉంటారన్నమాట. ఈ కలియుగం ఒక లక్షణం ఇది. కానీ ఆ మాటలు ఎప్పుడు పనిచేస్తాయంటే ఎప్పుడైతే వాళ్ళు ఆచరిస్తూ చెప్తారో అప్పుడే పనిచేస్తుంటారు. అందువలన ఈ రోజుల్లో హరే కృష్ణ ఉద్యమంలోనే ఎందుకు ఇంతమంది నిజంగా చేరుతూ ఉన్నారు రోజు రోజుకి అంటే, ఏదైతే మనం ఇక్కడ చెప్తున్నామో దాన్ని మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఇది సులభంగా ఉంటుంది స్వీకరించడానికి, లేదంటే కష్టం అన్నమాట. లేదంటే ఇది కేవలం కపటం అయిపోతుంది, మోసం అయిపోతుంది. కలియుగంలో జరిగేది అది, మోసం. ఎక్కువగా చేసేది మోసమే జనం. వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఇంకొకటి అనమాట. ఇక్కడ రాముడి యొక్క పాలనలో ఒకసారి ఏం జరుగుతుందంటే, అంటే ఎంత గొప్పగా ఉండేదంటే ఈ వీళ్ళ యొక్క పాలన, ఒక బ్రాహ్మణుడి పుత్రుడు తన ఎదుటనే మరణిస్తే బ్రాహ్మణుడి యొక్క పుత్రుడు తన కంటి ముందలే మరణిస్తాడనమాట. అప్పుడు అతను ఆ పుత్రుని తీసుకొని రాముడి దగ్గరికి వెళ్తే, ఏంటి నీ యొక్క రాజ్యంలో తండ్రి బ్రతికుండగానే పుత్రుడు మరణించడం అనేది జరగకూడదనమాట, సరైన రాజు పాలిస్తే. ఒకవేళ అటువంటివి జరిగినా కూడా దానికి బాధ్యత రాజే వహించాలి. ఆ విధంగా వెళ్ళి ప్రశ్నిస్తాడు అనమాట బ్రాహ్మణుడు. తిరిగి దానికి పరిష్కారం రాముడు చేస్తాడు, అది వేరే విషయం. కానీ అంటే ఏమిటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, అంటే అంత గొప్పగా ఉండేది వాళ్ళ యొక్క పాలన. తండ్రి కళ్ళ ముందలే పుత్రుడు చనిపోవడం అనేది చాలా దారుణంగా పరిగణించేవాడు. ఈ రోజుల్లో అది సర్వసాధారణం అయిపోయింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ పాలకుల యొక్క అరాచకం వలన. ఎప్పుడైతే పాలకులు అరాచకం చేయరనుకోండి, జనం కూడా చేయలేరు. పాలకులు చాలా నిజాయితీగా ఉండి పరిపాలన చేస్తే ఇంకెవరు మోసం చేయడానికి అవకాశం ఎవరికి ఉంటుంది? వాళ్లే పూర్తిగా మోసంలో కూరుకున్నారు కనుక జనం అందరూ కూడా మోసంలోనే. మనకు తెలుసు ప్రతి ఒక్కటి ఎంత, ప్రతి ఒక్క దాంట్లో ఎన్ని రకాలుగా మోసం జరుగుతుంది అనేది. ప్రతి కార్యక్రమంలోనూ అసలు మోసం లేనిదే లేదు. అసలు కలియుగం దాదాపుగా అన్నింటిలో ఉంది. ఇదంతటి కారణం ఏంటంటే ఈ పాలకుల్లో ఉన్న లోపం. కాబట్టి వాళ్ళు రాజర్షులు అయినట్లయితే జనం కూడా సక్రమంగా సుఖశాంతులతోటి ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా పొందగలరు. వాళ్ళకే ఎటువంటి జ్ఞానం లేదంటే జనం కూడా అలానే ఉంటారు. అందుకే శాస్త్రం ఏమంటారంటే, యథా రాజా తదా ప్రజా. రాజు ఎటువంటి వాడైతే ప్రజలు కూడా అలానే ఉంటారు. ఎందుకంటే రాజులు ప్రజలు ఏదైతే పాలకులు ఆచరిస్తున్నారో వాటిని వీళ్ళు అనుసరిస్తారు. కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, యద్యత్ ఆచరతే శ్రేష్ట తత్తతేవ ఇతరే జనం. ఎవరైతే సంఘంలో నాయకులైన వాళ్ళు, శ్రేష్ఠులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసేవి జనం చూసి వాళ్ళు కూడా అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తుంటారు. వాళ్ళు రకరకాల మోసాలు చేస్తూ ఉన్నారు, కుంభకయ్యుంటున్నారు, కుంభకోణాల్లో నిమగ్నం. అదేవిధంగా జనం కూడా రకరకాలుగా ధనం సంపాదించడానికి రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. అది మంచిదా చెడ్డదా అనే ఆలోచన లేదన్నమాట. కాబట్టి మరి మనం ఏం చేయాలి? మనం పూర్తిగా ఈ రాజ్యాంగాన్ని, రాజుల్ని, అందరిని, మంత్రుల్ని మార్చగలమంటే లేదు. కనీసం మనం ఆచరించి దీన్ని నలుగురికి చెప్పాలన్నమాట. ఏదైతే మనం కృష్ణ చైతన్యంలో నేర్చుకుంటున్నామో, సాధన చేస్తున్నామో, దాన్ని నలుగురికి చెప్పడం వల్ల కనీసం కొంతమంది అయినా ఈ యొక్క ప్రయోజనాన్ని, ఆధ్యాత్మిక ఉన్నతిని పొందగలరు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్భాగవతంకి జై. శ్రీల ప్రభుపాదకి జై.